మారసోమయాజీ. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో చిదంబరంలో మారుడు అనేటటువంటి భక్తుడు ఉండేవాడు. ఇతడు సామవేద పండితుడు, సామగానం చేస్తూ ఉండేవాడు, సోమయాగంతో శివుణ్ణి ఎప్పుడూ కూడా సంతోష పెట్టుతూ ఉండేవాడు. ఇతడు శివభక్తుడు. శివభక్తులందరినీ ఇక్కడ అన్నవస్త్రాలతో సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా సత్కరిస్తూ ఉండేవాడు. ఇతడి యొక్క ఇల్లు ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లుతూ ఉండేది. శివభక్తులు ప్రతిరోజు కూడా ఇతని ఇంట్లో కనిపిస్తూ ఉండేవాళ్లు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటీలు దుర్మార్గులు కూడా విభూది రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేతనే అతడి చేత పూజింపబడి లబ్ధి పొందుతూ ఉండేవాళ్లు. ఇక సజ్జనుల సంగతి మనం చెప్పనే అక్కర్లేదు. ఇతడు సకల శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, మహాపండితుడు. అన్ని మంత్రాల్లోనూ కూడా శివ పంచాక్షరి మంత్రమే మహాశ్రేష్టమైనటువంటిది అని గుర్తించి ఓం నమ శివాయ అంటూ సర్వకాల సర్వావస్థలందు మనస వాచ కర్మణ శివ పంచాక్షరి మంత్రాన్నే జపం చేస్తూ ఉండేవాడు. నిత్యము విభూది రుద్రాక్షలు ధరిస్తూ శివ పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ ఈ దేహము అనేది ఐశ్వర్యము సంపద అనేవి అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ అనిత్యమైనటువంటిది. పరమేశ్వర యొక్క చరణాల విందాలు మాత్రమే శాశ్వతమైనటువంటివి అని నమ్మి సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేటటువంటి వాడు ఈ మారుడు. ఇతడే యజ్ఞం చేశాడు కాబట్టి సోమయాజి అయ్యాడు. ఇతడే మారసోమయాజీ. ఒకసారి ఈ మారసోమయాజీ కమలాలయంలో ఉన్నటువంటి ఆ త్యాగేశ్వర స్వామిని ఆరాధించడానికి అక్కడికి వెళ్లాడు. అక్కడ ఆ స్వామి వారిని చూసినటువంటి వాడై ఇక అక్కడే స్థిరపడిపోయాడు ఈ మారసోమయాజి. ఈ రకంగా శివ పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ ఆ త్యాగేశ్వరుణ్ణి అర్చిస్తూ అక్కడే ఉండిపోయాడు. అతడు ఒకసారి, నా ఈ శరీరంతో త్యాగేశ్వరుణ్ణి దర్శించేటటువంటి ఉపాయం ఏదైనా ఉన్నదా అని ఆలోచించాడు. అప్పుడు సుందరుడు అనే భక్తుడు సాక్షాత్తు త్యాగేశ్వరుడి యొక్క సకుడై కృతార్థుడయ్యాడు అనేటటువంటి మాట విని చాలా ఆనందించాడు. అమితాశ్చర్యపడ్డాడు. భగవంతుడితో స్నేహం చేయటమా? మామూలు మానవుడు భగవంతుడితో సంభాషించడం జరుగుతుందా? నిశ్చయంగా ఇతడు సామాన్యుడు కాదు అని ఆలోచించినటువంటి వాడై అతణ్ణి ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్కసారి ఈ సుందరుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని చూడాలి. ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు సర్వాలంకార భూషితుడై అద్దంలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. అది చాలా అందంగా కనిపించింది. ముగ్ధమోహనమైనటువంటి ఆ రూపాన్ని చూసి తానే చలించిపోయాడు. అంత అందంగా కనిపించింది తన యొక్క ప్రతిబింబం. వెంటనే అద్దంలో ఉన్నటువంటి ఆ ప్రతిబింబాన్ని సజీవంగా బయటికి రావాల్సింది అని ఆజ్ఞాపించాడు. ఆ ప్రతిబింబం సజీవంగా బయటికి వచ్చి నమస్కరించి శివుడి ఎదురుగా నుంచుంది. చూశాడు, పరమానందం చెందాడు పరమశివుడు. వెంటనే ఆ ప్రతిబింబానికి సుందరుడు అని నామకరణం చేసి, సుందర, నన్ను సేవిస్తూ నువ్వు కూడా నా యొక్క సేవకాగణంలో ఒకటిగా ఇక్కడే ఉండిపోవలసింది అన్నాడు. ఆ రోజు నుంచి ఈ సుందరుడు పరమేశ్వరుడి యొక్క భృత్యుడై ఆయన్ని సేవిస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. కొంతకాలం తరువాత ఒక రోజున స్వామివారి యొక్క అర్చనకు బిల్వదళాలు తీసుకుని రావటానికి అని ఉద్యానవనానికి వెళ్లాడు ఈ సుందరుడు. బిల్వదళాలు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరమేశ్వరి యొక్క చెలికత్తె అటువైపుగా వస్తూ ఉన్నది. ఆవిడని చూశాడు. క్షణకాలం అతడి యొక్క మనసు చలించిపోయింది. అదే సమయంలో ఆవిడ కూడా ఈ సుందరిని చూసింది. ఆవిడ కూడా మనసు కకావికలమైపోయింది. ఒకరి చూపులు ఒకరితో ఒక్క క్షణం పాటు కలిసినాయి. అయితే వెంటనే తామున్నటువంటి పరిస్థితి గుర్తు తెచ్చుకుని ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ విషయం పరమేశ్వరుడికి తెలిసింది. వెంటనే పరమేశ్వరుడు సుందరుణ్ణి పిలిచి, ఏమయ్యా సుందర, నువ్వు కామమోహితుడు అయ్యావు అని చెప్పేసి విన్నాను, కాబట్టి భూలోకంలోకి వెళ్లి నీ కోరికలన్నీ తీర్చుకుని మళ్లీ రావాల్సింది అన్నాడు. స్వామి, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్లటము అనేది జరిగేటువంటి పని కాదు. నన్ను కరుణించవలసింది. ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇటువంటి పొరపాటు మళ్లీ నేను రాకుండా చూసుకుంటాను. నన్ను క్షమించవలసింది. నిన్ను వదిలిపెట్టి నేను బతకలేను అన్నాడు సుందరుడు. ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు, సుందర, నీ కోరికలన్నీ తీర్చుకుని మళ్లీ ఇక్కడికి నువ్వు తిరిగిరా. నువ్వు ఎవరి మీదైతే మనసు పడ్డావో ఆవిడ కూడా భూలోకంలో జన్మిస్తుంది. దక్షిణ భారతదేశంలో చిదంబరేశ్వరము అనేటటువంటి చిదంబరము అనే పట్టణం ఉంది. ఆ చిదంబరంలో నువ్వు సుందరుడిగా జన్మించు. ఆవిడ పరవా అనే కన్యగా జన్మిస్తుంది. మీ ఇద్దరికి నేను వివాహం జరిపిస్తాను. మీరిద్దరూ కూడా అన్ని కోరికలు తీర్చుకుని ఆ తర్వాత కైలాసానికి మళ్లీ తిరిగి వస్తారు అని చెప్పాడు. ఆ రకంగా పరమేశ్వర స్వరూపమైనటువంటి సుందరుడు భూలోకంలో జన్మించాడు. అక్కడి నుంచి ఈ త్యాగేశ్వరుని కమలాలయంలో ఉన్నటువంటి ఆ త్యాగేశ్వరుణ్ణి అర్చిస్తూ ఆ త్యాగేశ్వరుడి దగ్గర ఉండిపోయాడు ఈ సుందరుడు. అయితే ఈ సుందరుడు మహాభక్తుడు. ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి త్యాగేశ్వరుడికి చెలికాడు. ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉంటాడు అని పేరు పొందాడు. ఊళ్ళో జనమంతా కూడా ఈ మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ సుందరుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, మహాభక్తుడు. ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పుకుంటున్నారు. అటువంటి వాడు ఈ సుందరుడు. ఇప్పుడు ఈ మారస్వామ్యాజికి ఆ సుందరుణ్ణి గురించి చెప్పారు. ఈ సుందరుడు ప్రతిరోజు కూడా ఆ త్యాగేశ్వరుడితో మాట్లాడుతూ ఉంటాడు, పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉంటాడు, పరమేశ్వరుడికి ఇష్టుడైనటువంటి చెలికాడు అని చెప్పారు. అతడి ఎంత భాగ్యమో అలా ఆలోచిస్తూ ఉన్నాడు ఈ మారస్వామ్యాజి. ఇలా ఆలోచించినటువంటి వాడై మారస్వామ్యాజి ఒక రోజున ఒక చక్కటి ఆలోచన చేశాడు. తాను ఆ పరమేశ్వర స్వరూపాన్ని దర్శించడం కోసం ఈ యొక్క సుందరుడి సహాయం అర్థించినట్లయితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. బాగానే ఉంది, అయితే సుందరుడి సహాయం అర్థించడం ఎట్లా? అతనికి ఇష్టమైనటువంటి పని ఏమైనా చేసినట్లయితే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు సుందరుడి యొక్క ఆయన ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు అన్ని కూడా ఇతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సుందరుడికి అలర్కము అంటే ఉస్తి చెట్టు. ఆ ఉస్తి చెట్టు దాని యొక్క ఆకులు అన్నప్పటికీ, దాని యొక్క కాయలన్నా, దాని యొక్క పళ్ళు అన్నా, ఇవన్నీ కూడా ఈ సుందరుడికి చాలా ప్రీతి. ఎందుకని అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఈ అలర్కము అనేది, ఈ ఉస్తి పత్రం చాలా ఆరోగ్యకరం, పుష్టికరం, వీర్యవృద్ది. దీని యొక్క పళ్ళు క్రిమినాశకం, దీని వేళ్లు సుఖ విరోచనకారి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సుందరుడు దాన్ని, ఆ ఉస్తి చెట్టుని ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు అన్నింటితోనూ సమూలంగా వండించుకుని తింటూ ఉండేవాడు. ఏ రకంగా ఆ ఉస్తిని వండినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఆహారంగా తీసుకునేవాడు. సోమయాజి అప్పటి నుంచి ఆలోచించాడు. అసలు ఈ ఉస్తి చెట్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బాగా ఇతను పరిశోధన చేశాడు. అక్కడికి యోజన దూరంలో ఒక నది ఉంది. ఆ నదికి అవతల ఒడ్డున లభిస్తాయి అర్కమంతా కూడా, అలర్కమంతా కూడాను. వెంటనే ఈ మారస్వామ్యాజి ఆ యోజన దూరం వెళ్లి ఆ నదిని దాటి అవతల వేపన ఉన్నటువంటి ఆ ఉత్తి చెట్లు, దాని కాయలు, పళ్లు అన్ని కూడా తీసుకొచ్చి పాలతో వాటిని శుద్ధి చేసి సుందరి యొక్క వంటింట్లో సమర్పించేవాడు. ఏ విధమైనటువంటి వ్యయ ప్రయాస లేకుండా రుచికరము ఆరోగ్యకరము అయినటువంటి ఈ కూరలు దొరకడంతో వంట వాళ్లు కూడా దాన్ని వివిధ రకాలుగా వండి ఆ సుందరికి సమర్పిస్తూ ఉండేవాళ్లు. సుందరుడు కూడా మహా ఆనందంగా మహా ఇష్టంగా ఆ పదార్థాన్ని తింటూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది, దగ్గర దగ్గరగా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. పగటి పూట ఆ సుందరుడు ఈ ఉస్తి చెట్టుతో తయారైనటువంటి ఈ శాకపాకాలన్నీ తినేవాడు. రాత్రిపూట అతని భార్య అయినటువంటి ఆ పర్వ ఆవిడ యొక్క మందిరానికి వెళ్లి అక్కడ కేళీ విలాసాలతో తేలియాడుతూ ఉండేవాడు. ఈ విధంగా అతను కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఉన్నాడు. ఒకసారి తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినాయి, ఘోరమైనటువంటి వర్షాలు వచ్చినాయి. 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. నది పొంగి ప్రవహిస్తూ ఉన్నది. ఈ 4 రోజులు కూడా ఆ నది మీద ఏ రకమైనటువంటి పడవలు తెప్పలు ఏవి కూడా వెళ్లలేదు, అన్ని ఆపేశారు. నది పడవలు తొక్కుతూ ఉన్నది. కాబట్టి ఈ 4 రోజులు మారస్వామియాజి ఆ నదిని దాటలేకపోయాడు. ఆ కారణం చేత ఈ ఉస్తి చెట్టు గాని ఉస్తి ఆకులు గాని ఇవన్నీ దొరకలేదు. ఈ సుందరుడు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. వంట వాళ్లు చేసినటువంటి శాకపాకాలేవో వడ్డించారు. వెంటనే సుందరుడు అడిగాడు, ఏమిటి ఇవాళ ఈ ఉస్తి చెట్టు ఏమీ దొరకలేదా, వాకిట్లోకి ఏం రాలేదా, మీరు కొనలేదా, ఏమైంది అన్నాడు. అప్పుడు వంట సమాధానం చెప్పారు, మహాప్రభు ప్రతిరోజు మేమేమన్నా కొన్నామా దాన్ని, ఇవాళ కొనటానికి మేము రోజు కొనటం లేదు అన్నారు. ఆశ్చర్యపోయాడు సుందరుడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా అన్నాడు. అప్పుడు జరిగిన విషయమంతా చెప్పారు. ఎవరో సోమయాజీ చాలా వ్యయప్రయాసాలకు వచ్చి ఈ నదికి అవతల వేపను ఉన్నటువంటి ఆ ఉస్తిని పట్టుకొచ్చి మన వంట ఇంట్లో ఇస్తూ ఉన్నాడు. మేము దాన్ని శుభ్రపరిచి మీకు శాకపాకాలన్నీ కూడా చేసి పెడుతున్నాము, తమరు ఆరగిస్తూ ఉన్నారు అన్నాడు. ఈ రకంగా ఒక సంవత్సర కాలం నుంచి తనకు ఈ ఉస్తిని సమర్పిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, అతడు ఏమాశించి నాకు ఈ ఉస్తిని సమర్పిస్తూ ఉన్నాడు అని అడిగాడు. మాకు తెలియదు అన్నారు వంటవాళ్లు. సరే రేపు అతని ఇక్కడికి రాగానే నేను వచ్చే వరకు ఉండమనండి, అతన్ని వెళ్లనివ్వద్దు అన్నాడు. మర్నాడు ఈ మారస్వామయాజి ఆ ఉత్తి చెట్లు ఆకులు కొమ్మలు రెమ్మలు అన్ని కూడా తీసుకుని వచ్చాడు. వంట వాళ్లు అతన్ని అభ్యర్థించారు, స్వామి ఆ సుందరేశ్వరులు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండవలసింది అన్నారు. సరేను అన్నాడు మారస్వామయాజి. తన యొక్క భాగ్యానికి తానే పొంగిపోయాడు. కొంతసేపు అయింది, సుందరుడు వచ్చాడు. అతన్ని ఈ మారస్వామయాజికి పరిచయం చేశారు. మారస్వామయాజి సుందరుడికి సాక్షాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. పరస్పరం పరిచయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత, ఏమయ్యా ఎవరు నువ్వు, నా దగ్గర ఏమాశించి నువ్వు ప్రతిరోజు నాకు ఈ ఉత్తిని తీసుకొచ్చి ఇస్తున్నావు, ఇంత వే ప్రయాసాలకు వచ్చి దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉన్నావు కదా, నువ్వు ఏమాశించావు, నీకేం కావాలి అని అడిగాడు. మహాప్రభు మీరు సామాన్యమైనటువంటి మానవులు కాదు, మీరు అనన్య సామాన్యులు. ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వరూపంతో మీరు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి నేను విన్నాను. మీరు మహాభక్తులు, మిమ్మల్ని మించినటువంటి భక్తులు ఎవరూ కూడా ఈ లోకంలో లేరు అని కూడా విన్నాను నేను. అందుకని నేను మీకు సమర్పిస్తూ ఉన్నాను, మీతో నాకు ఒక చిన్న సహాయం కావాలి అన్నాడు. ఏం కావాలి అని అడిగాడు సుందరుడు. నేను ఒక యాగం చేయదలుచుకున్నాను, అందులో ఆహుతులు సమర్పిస్తాను. ఆ ఆహుతులు సమర్పించేటప్పుడు రుద్రుడు స్వయంగా వచ్చి ఆయన యొక్క హవిస్సును తీసుకోవాలి, ఆయన భార్యా సమేతుడై ఆ పార్వతీదేవి సమేతంగా ఆయన వచ్చి ఇక్కడ ఆహుతులు తీసుకోవాలి, దానికి మీ సహాయాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను అన్నాడు. ఇంతే కదా, అలాగేను అన్నాడు సుందరుడు. ఆ మాటంటూ మారస్వామయాజీ, నువ్వు ఒక మంచి ముహూర్తం చూసి యజ్ఞం ప్రారంభించు, మంచి వేద వేదాంగ విధులైనటువంటి వాళ్ళనందరినీ కూడా ఋత్వికులుగా ఏర్పాటు చేసుకో, యాగాన్ని చాలా ఘనంగా చేయి. నువ్వు పరమేశ్వరుడు ఏ రూపంలో అయినా రావచ్చు, నేను చెప్పలేను, దక్షయజ్ఞాన్ని నాశనం చేసినటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన మంచి రూపంలో రావచ్చు, చెడు రూపంలో రావచ్చు, నీచమైనటువంటి రూపంలో కూడా రావచ్చు, ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా నువ్వు అతన్ని గుర్తించు. అంతేగాని అతన్ని గనక కాదు అన్నావంటే నీ యాగం అంతా కూడా విఘ్నం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి మారుస్వామయ్య సుందరుడికి నమస్కారం చేసి, మహాప్రభు ఆయన్ని గుర్తించడం అనేది నా వల్ల కాదు, అందుకని తమరు కూడా నాతోనే ఉండి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపం ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా గుర్తించి మీరు నాకు తెలియచేయవలసింది, ఆయన నేను తప్పకుండా ఆర్చిస్తాను అన్నాడు మారస్వామయ్యజీ. సరేను అన్నాడు సుందరుడు. మారస్వామయ్యజీ ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి సుందరుడు ఈ పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉండగా జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. మారస్వామయ్యజీకి ఏ రకంగా మాట ఇచ్చాను అన్నాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి ఆ పరమేశ్వరుడు ముందుగా కొంచెం కోపగించినటువంటి వాడై, సుందర నువ్వెప్పుడు అలా మాట ఇవ్వకూడదు, ఎందుకని అంటే దేవతలకు కూడా కొన్ని నియమాలు నిష్టలు అనే ఉంటాయి, దేవతలు ఎవరూ కూడా యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు స్వయంగా వచ్చి ఆహుతులు తీసుకోరు, వాళ్ళు సమర్పించినటువంటి ఆహుతులన్నీ కూడా అగ్నిముఖంగానే స్వీకరిస్తారు తప్పించి స్వయంగా తీసుకోరయ్యా. సరే నువ్వు చెప్పావు కదా, నీ మాట కాదనకుండా నేను వస్తాను, నన్ను గనక మీరు గుర్తించకుండా పొమ్మన్నట్లయితే, నన్ను నిర్లక్ష్యం చేసినట్లయితే మాత్రం మీ యజ్ఞం మొత్తం నాశనం అయిపోతుంది అన్నాడు. సరేను అన్నాడు సుందరుడు. ఆ మర్నాడు సుందరుడు జరిగిన విషయమంతా కూడా ఈ మారస్వామ్యాజికి చెప్పి, పరమేశ్వరుడు నీ యజ్ఞానికి వస్తాడు, ఆయనకి అర్పించేవంటి హవిస్సును స్వయంగా ఆయనే తీసుకుంటాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పి హెచ్చరించి మరీ పంపాడు. సరే మధుమాసం వచ్చింది, సోమయాజీ ఈ యాగాన్ని ఆరంభించాడు. యజ్ఞ సాధనమైనటువంటి గోవును, ఉత్తమమైనటువంటి ఒక గోవును తీసుకొచ్చారు. అక్కడ ఆ గోవును యజ్ఞశాలలో సోమలత మీదుగా నడిపించారు. ఆ సోమలతను బాగా తొక్కించారు. ఆ సోమలత నుంచి రసాన్ని తీసి యజ్ఞ పాత్రల్లో పట్టారు. సామవేదం తెలిసిన వాళ్లంతా కూడా పవమాన సూక్తాలు పఠించారు. పుణ్యప్రదమైనటువంటి ఆ హవిస్సును బ్రహ్మ అశ్విని దేవతలు అందరూ కూడా దక్షిణ దిక్కుగా వచ్చి స్వీకరించారు. సలక్షణమైనటువంటి యాగ పశువును ఒకదాన్ని యూపస్తంభానికి కట్టివేసి దాన్ని వధించి దాని నాభిస్థానంలో ఉన్నటువంటి ఆ వప అనే దాని తీసి అగ్నిలో వేసి దాన్ని పవిత్రీకరించారు. మంత్రాల చేత పవిత్రం చేయబడినటువంటి ఆ వపను ఆజ్యాదులు సమర్పించడం చేత ఆ హోమాగ్ని అంతా కూడా దివ్యంగా అలంకరించబడింది. బంగారం చేత మర్దించబడినటువంటి ఆ వప అధ్యక్షుని చేత స్వీకరించబడింది. మైత్రావరుని ప్రేరణ చేత హోత మొట్టమొదటగా వషట్కారాలు పలుకుతూ ఉండగా సోమయాజీ మహాదేవుణ్ణి స్మరించాడు. అప్పుడు భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అంబాసహితుడై అక్కడ ఆవిర్భవించాడు. సర్వస్వరూపుడు సర్వేశ్వరుడు ఆ పరమాత్మ అత్యంతమైనటువంటి నికృష్టమైనటువంటి చండాల రూపంలో అక్కడికి వచ్చాడు. ఒళ్లంతా మగిలబెట్టిపోయింది, జిడ్డు ఓడుగా జిడ్డు గారుతూ ఉన్నది, నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాడు కండలు తిరిగినటువంటి దేహం. ఇంద్ర నీల మణిలాగా నల్లగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడి యొక్క నందీశ్వరుడు చచ్చిన లేగదూడగా ఉన్నాడు. ఆ లేగదూడని చచ్చిపోయినటువంటి ఆ దూడను భుజాన వేసుకున్నాడు. దాని కాళ్లు వేళ్లాడుతూ ఉన్నాయి, నాలుక బయటికి వచ్చి ఉంది, సొంగ కారుతూ ఉన్నది, గొప్ప దుర్వాసన వేస్తూ ఉన్నది. దాన్ని భుజాన వేసుకుని ఉన్నాడు ఈశ్వరుడు. ఆ పరమేశ్వరి మాదిగ కన్య వేషం వేసుకున్నది, మతంగ కన్య, నెత్తిన ఒక కళ్ళు కొండని ధరించింది, రవికెళ్లేదు. ఆవిడ అలాగే వస్తూ ఉన్నది. ఆవిడ కొంగు పట్టుకుని కుమారస్వామి గణపతి రెండు వేపులా నడుస్తూ ఉన్నారు. వాళ్ల ఒంటికి బట్టలు లేవు. ఒక చేత్తో తల్లి చీర కొంగును పట్టుకున్నారు, రెండో చేతి నోట్లో పెట్టుకుని వేళ్లు చీకుతూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నటువంటి వాళ్లందరూ కూడా యజ్ఞశాలలోకి ప్రవేశించారు. నాలుగు వేదాలు కూడా కుక్కలుగా ఆయన వెంట వస్తూ ఉన్నాయి. ఈ భీకరాకారాలను చూసినటువంటి బ్రాహ్మణులందరూ కూడా భీతావహులైపోయారు. అది గ్రహించినటువంటి శివుడు మతంగ కన్యతో
ఓ మాతంగి, నన్ను చూడగానే వీళ్ళందరూ కూడా ఇట్లా బెదిరిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్లు ఆ యాగ పశువును బలెట్లా ఇవ్వగలుగుతారు? మరి మాంస భక్షణ చేస్తారు వీళ్లంతా. వీళ్ళందరికీ మద్యం కావాలి కదా. నీ నెత్తి మీద ఉన్నటువంటి ఆ కుండలో ఉన్న కళ్ళును వీళ్ళందరికీ పోయి వీళ్ళందరినీ తాగమను. వీళ్ళకి మాంసం తింటము అనేది అలవాట్లేదు కదా, అందుకని ఇబ్బంది పడతారేమో. ఓ మాతంగి, త్వరగా వీళ్ళందరికీ కళ్ళు పోయవే అన్నాడు. ఇలా అంటూ అటు ఇటు కలిగి తిరిగాడు. మారు సోమయాజి ఎక్కడా కనపడలేదు. ఏడియా సోమయాజి ఎక్కడా, ఎక్కడ నక్కున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు? పిలు బయటికి, వాడికి కూడా ఇంత కళ్ళు దాగిద్దాం అంటున్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఈ జాతి చండాలుణ్ణి చూసినటువంటి ఈ కర్మ చండాలునేటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా అసహించుకున్నారు. అతని మీద రాళ్లు రువ్వారు. దూరంగా పొమ్మని కసురుతూ ఉన్నారు. ద్రవ్యము, దేశము, కాలము, అగ్ని, అగ్నిహోత్రము, దక్షిణ, యజమాని, యాగము, యాగఫలము, అన్ని కూడా ఎవరి స్వరూపాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి అక్కడి నుంచున్నాడు. కాని ఈ కర్మ చండాలు ఎవరూ కూడా ఆ పరమేశ్వరుని గుర్తించలేకపోయారు. చూడండి వాళ్ల యొక్క కర్మ ఇది. ఈ రకంగా సమీపిస్తున్నటువంటి అతడి వాలకం చూసి బెదిరిపోయారు ఋత్విక్కులు. సుక్సువాలు కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. నదిలో స్నానం చేయడానికి వెళ్లిపోయారు. కొందరైతే అతని మీద దుమ్ము జల్లారు, కొందరు రాళ్లతో కొడుతూ ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ వేట కుక్కల్ని బ్రాహ్మణుల మీదకి ప్రయోగించాడు. ఆ కుక్కలన్నీ కూడా వాళ్ల మీద పడి పీకటం మొదలుపెట్టినాయి. వాళ్లందరూ కూడా, ఓ మారు సోమయాజి, ఈ చండాలండి బయటకి ఎంచలేవా, ఈ యజ్ఞాన్ని సవ్యంగా పూర్తి చేయించలేవా, యజ్ఞం నాశనం చేయకపోయా, ముందు వాడిని బయటికి ఎంటూ అని అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నారు. ఈ సమయంలో పర్వామందిరంలో ఉన్నటువంటి ఆ సుందరుడు అక్కడి నుంచి చూశాడు జరుగుతున్నటువంటి దృశ్యాన్ని. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ సోమయాజి, చపల చిత్తడు కాకవయ్య, వచ్చిన వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు, అదిగో ఆవిడ పరమేశ్వరి, ముందు వెళ్లి వాళ్ళని ఆహ్వానించు అన్నాడు. వెంటనే మాల సోమయాజి, అతని భార్య ఇద్దరు కూడా పరుగు పరుగున వచ్చి ఆ పరమేశ్వరుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. అగ్గపాద్యాదులన్నీ కూడా ఇచ్చి వాళ్ళిద్దరిని దేవదేవ మహాదేవ ప్రసన్నుడు కా స్వామి అంటూ వాళ్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి కాళ్లు కడిగి తాగటానికి నీళ్లిచ్చారు. మాతంగ కన్య తన నెత్తిన ఉన్నటువంటి కళ్ళు కుండను ఆ సుమిదేవమ్మ నెత్తిన పెట్టింది. పరమేశ్వర, విశ్వాత్మ, పరాత్పర, నువ్వు ప్రసన్నుడు కావలసింది అని పరిపరి విధాల ధ్యానిస్తూ ఆయన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. షోడశోపచార విధిని పార్వతీ పరమేశ్వరుని ఇద్దరినీ అర్చించారు. పరమేశ్వరుడి చేతిలో అక్కడ వపను ఉంచి దాన్ని నేతితో అభిగరించారు. అవి చూసినటువంటి మిగిలిన బ్రాహ్మణులందరూ కూడా యవగించుకుని, చండాలుణ్ణి పూజించినటువంటి వాడు జన్మ జన్మలకు కూడా చండాలుడే అవుతాడయ్యా అని చెప్పిస్తూ యాగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ రకంగా పరమేశ్వరుడి చేతిలో ఆ వపను ఉంచి యజ్ఞేశ్వరుడైనటువంటి శివుడికి యాగశేషాన్ని అర్పించగానే సోమయాజి యొక్క కన్నుల నుంచి ఆనంద బాష్పాలు ధారగా కారటం మొదలుపెట్టినాయి. అతడి దృష్టి కాస్త మందగించింది. కన్నులు తుడుచుకుని చూశాడు. సన్నివేశమంతా సంపూర్ణంగా మారిపోయింది. అప్పటిదాకా చచ్చినట్టు పడి ఉన్నటువంటి ఆ దూడగాస్త సర్వాభరణ భూషితయ్యి కైలాసగిరిలో తిరిగేటటువంటి దివ్య వృషభం ఆ నందీశ్వరుడిగా మారిపోయింది. మాతంగి కన్యగాస్త అదృశ్యమైపోయింది. అక్కడ పరమేశ్వరి సాక్షాత్కరిస్తూ ఉన్నది. అక్కడ ఉండవలసిన బాలకులిద్దరూ కూడా, ఒకడు గజాననుడు, రెండో వాడు షడాననుడు, అతడే కుమారస్వామి అయిపోయారు. కదకుండ కాస్త బ్రహ్మకపాలం అయిపోయింది. అందులో ఉన్నటువంటి మద్యం కాస్త పవిత్రమైనటువంటి గంగాజలం అయిపోయింది. మాయా పరికల్పితమైన చండాల వేషంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు కైలాసనాథుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆకాశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా పూలవాన కురిపిస్తూ ఉన్నారు. శివుడికి ఒక పక్కగా బ్రహ్మ, మరొక పక్కగా విష్ణువు నిలిచి అతన్ని సేవిస్తూ ఉన్నారు. అతడి చుట్టూ ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈ రకంగా అష్టదిక్పాదకులు, 64 కోట్ల మంది దేవతలు అందరూ కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నారు, స్తుతి చేస్తూ ఉన్నారు. ఈ సన్నివేశాన్ని చూశారు పారిపోయినటువంటి బ్రాహ్మణులు. పరుగు పరుగున వచ్చి ఆ మహాదేవుడికి నమస్కరించారు. ఆకాశం నుంచి తనకు సనందనాయ సిద్ధులు, మునులు, యోగులు అందరూ కూడా ఆ పరమేశ్వరుని పరిపరి విధాలా గానం చేయటం మొదలుపెట్టారు. చరాచర జగత్తు అంతా కూడా ఆ పరమేశ్వరుడికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నది. అప్పుడు ఆ పరమేశ్వరుడికి హవిస్సును సమర్పించగా మిగిలినటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రహ్మాది సకల దేవతలకు సమర్పించాడు సోమయాజి. యజ్ఞం పూర్తయిపోయింది. యజ్ఞాంతంలో అక్కడ చేయవలసినటువంటి అవభృత స్నానాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ మారసోమయాజి దంపతులనిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఓ సోమయాజి దంపతులారా, మీకు ఆయుష్ ఉన్నంత వరకు ఈ భూలోకంలో సకల సౌభాగ్యాలతోనూ జీవించి తదనంతరము కైలాసానికి రండి, మీకు సాయుధ్యాన్ని ఇస్తున్నాను అని అన్నాడు ఆ భక్త సులభుడైనటువంటి శంకరుడు. ఈ రకంగా తన యొక్క భక్తులను పరీక్షించి వారు దేనికి అర్హులో దాన్ని వాళ్ళకి ప్రసాదిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు.